చాలా మంది గురువుల చరిత్రలో ఒక విశేషమైనటువంటి అధ్యాయం ఉంటుంది. అదేంటి అంటే వాళ్ళు వాళ్ళ గురువుని కలుసుకున్నటువంటి క్షణాలు. మార్పు ఎప్పుడు వస్తుంది అంటే ఆ గురువుని కలుసుకున్నటువంటి క్షణాలు. దాన్ని సాధారణంగా ఆధ్యాత్మిక జగత్తులో సౌభాగ్య సూర్యోదయము అంటారు. ఈ ఉగాది నాడు మీకు మాత్రమే సౌభాగ్య సూర్యోదయము కాదు, మీ ద్వారా మొత్తము మానవ జాతికి సౌభాగ్య సూర్యోదయము అందజేయబడుతున్నది. చాలా విశేషమైనటువంటి మానసిక స్థితిలో ఈ మాటలు వినండి. సంఘటన అదే, సంఘటన విలువ చాలా గొప్పది. ఈ ఉగాది మొత్తము మానవ జాతికి ఉగాది, సూర్యగ్రహణంతో స్టార్ట్ అయినటువంటి ఉగాది. ఇది మీకు మాత్రమే కాదు, మొత్తము మానవ జాతికి సంబంధించినటువంటి ఉగాది. ఆ విశేషత ఈరోజుది మీకు అవగాహనలోకి రావాలి. ఏంటి ఆ విశేషత? ఐదు క్షేత్రాలలో ఈరోజు విశేషమైనటువంటి మార్పులకు శ్రీకారము చుట్టబడినది. అది మీరు చాలా జాగ్రత్తగా ఈరోజు నుంచి మీరు చూడబోయేటటువంటి న్యూస్ పేపర్లో, సంఘటనలలో, మీ నిత్య జీవితంలో జరిగేటటువంటి సంఘటనలో గమనించుకోండి. చాలా స్పష్టంగా ఆ మార్పులు మొదలవటమే కాదు, చాలా తీవ్రగతితో 4-5 సంవత్సరాలలో మొత్తము మానవ జాతిని చుట్టివేస్తుంది. కంప్యూటర్స్ స్టార్ట్ అయ్యాక మన జీవిత విధానాలు ఎంతగా మారిపోయాయో మీకు అర్థమవుతోందా? జోకులు ఉండేవి ఇది వరకు. టెలిగ్రామ్ ఇస్తే మనిషి వచ్చాక టెలిగ్రామ్ వస్తుంది. జోకే కాదు, ఫ్యాక్ట్స్ కూడా. ఒకప్పుడు, మరిప్పుడు నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగు నువ్వు కమ్యూనికేట్ చేయవచ్చు. ఇంకా అది మీ ఇష్టం, ఏంటి కమ్యూనికేట్ చేస్తారు, ఎలా కమ్యూనికేట్ చేస్తారు, అది ఇంకా నేర్చుకోవటం లేదు. నేర్చుకోవాలి మనం. పిల్లవాడు స్కూల్కి వెళ్ళకముందే మాట్లాడటం వచ్చేస్తుంది వాడికి కదా. కానీ ఆ మాట్లాడేటటువంటి శక్తిని ఏదో ఒక విద్య నేర్చుకోవటానికి వాడు 20 ఏళ్ళు స్కూలు, హై స్కూలు, జూనియర్ కాలేజీ, కాలేజీ యూనివర్సిటీ. కొత్తగా అక్కడే నేర్చుకోడు వాడికి, మాట్లాడటం ఆల్రెడీ వచ్చేసింది వాడికి. కానీ అక్కడ నేర్చుకునేది ఏంటి, ఆ మాట్లాడేటటువంటి శక్తిని ఒక విశేషమైనటువంటి దిశలో ఉపయోగిస్తాడు. ఇవాళ 5 విశేషమైనటువంటి దిశలలో మానవ జాతి యొక్క శక్తిని ఉపయోగించుకోవాలి. మానవ జాతి ఒక శక్తి అన్నది మీరు గుర్తించండి. ఆ ముందు ఆ అవగాహనే ఈ ఉగాదికి నా అంది. మీరు శరీరం ఉంది, కానీ శరీరం ఒక శక్తిపుంజము అన్నది గుర్తుంచుకోండి. మనం శరీరాన్ని ఒక శక్తిపుంజంగా గుర్తించాం. మనం శరీరం ఉంది కదా, అలవాటు దగ్గరగా ఉన్నది ఇదిలో ఉండదు కదా, ఘర్కి మురిగి సాగ్ బరాబర్ అని హిందీలో ఒక సామెత ఉంది. మరి తెలుగులో దానికి డీటైన్ సామెత ఏంటో అంటే ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదనొచ్చేమో. అలాగే ఏ గురువో ఆయన శరీరం ఏ ఇంపార్టెంట్ కాదు, మీ శరీరం ఇంపార్టెంట్. ఆయనకి శరీరం ఉంది, మీకు శరీరం ఉంది. ఆయన ఆ శరీరాన్ని ఉపయోగించుకున్నాడు, మనం ఆ శరీరాన్ని ఉపయోగించుకోవటం లేదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి శరీరం మనకి, అందువల్ల ఒక గురువు శరీరం మనకి ఆధారం అవుతుంది. కానీ నేర్చుకునేది మీరే, మీ శరీరమే. దేహో దేవాలయ ప్రోక్త, మీ అందరి దేహాలు కూడా ఈరోజు నుంచి ఓ విచిత్రమైనటువంటి స్పందనకి లోనవుతున్నాయి. ఆ స్పందనలు ఏంటో అర్థం చేసుకోండి. ఆ స్పందనలు ఉపయోగించుకోకపోతే ప్రమాదం అని చెప్తున్నాం. అంటే ప్రమాదం అనేటటువంటి గాభరా మీరు పడకండి. భావం ఏంటో అర్థం చేసుకోండి. అక్కడ పిల్లవాడు కాలేజీకిలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత వాడి దృష్టి దేని మీద ఉండాలి, కాలేజీలో చెప్పబడుతున్నటువంటి విద్య మీద ఉండాలి. విద్య మీద ఉండకపోతే ప్రమాదం, అటువంటి ప్రమాదం అన్నమాట ఇది. భావం అర్థమవుతుందా? శని వక్రంలో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. దీని మీద రాబోయేటటువంటి త్వరలోనే ఇంకా అది అన్ని చాలా తొందరగా అవుతున్నాయి కనుక ఎంత త్వరలో అన్నది మళ్ళా మీ మీద ఆధారపడి ఉంటుంది. మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీకు వచ్చినటువంటి కష్టాలు కష్టాలు కావు, పరీక్షలు. పరీక్షలు అంటే అందరికీ భయమే. నాకు మాత్రం నాకు బాగా గుర్తు, ఎప్పుడు పరీక్షలు వచ్చినా టెన్షన్ వచ్చింది. పరీక్షలు అంటే కాలేజీకి వెళ్తే ఓకే, పరీక్షలు రాయటం నాటి ఓకే. పరీక్ష రోజులు వచ్చాయంటే కొంచెం స్టూడెంట్ యూనియన్లో కూడా కాస్త మాట చెల్లుబడి అయ్యేది కనుక ఎలాగ పోస్ట్పోన్ చేయాలి పరీక్షలు అని ట్రై చేసేవాడు నేను, పెద్దరు చదివేసేవాళ్ళగా. కానీ నా అనుభవం, మరి మీ అనుభవం ఏంటో నాకు తెలీదు, పరీక్షలు పోస్ట్పోన్ అయ్యాక మళ్ళీ పరీక్ష రోజు పుస్తకం చదవటమే తప్ప, పోస్ట్పోన్ అయ్యాయి కదా ఓ 10 రోజులు ఎక్స్ట్రా వచ్చిందని 10 రోజులు చదవము. ఈ చదవకపోవటం వల్ల వచ్చేటటువంటి బాధలు శని యొక్క వక్రగతి అని చెప్పబడుతుంది. భావం అర్థమైందా? ఆ కష్టాలు వస్తాయి మీకు, చాలా కష్టాలు వస్తాయి. మరి కష్టాలు అనుకుంటారో ఉపయోగించుకుంటారో, భావం అర్థమవుతుంది కదండి. ఈ కష్టాలు మీకే కాదు, స్థాయి బట్టి మారుతూ ఉంటాయి. మామూలు వ్యక్తికి మామూలు కష్టాలు ఉంటాయి, పై పోస్ట్లో ఉన్నవాడికి మరి న్యాచురల్గా పెద్ద కష్టాలు వస్తాయి. అందుకే రావాలా వద్దా వాడికి? రావాలి. మార్చి ఏప్రిల్ నెల వచ్చినప్పుడు 1వ క్లాస్ వాడికి పరీక్షలు ఉంటాయి, ఎంఎస్సీ వాడికి పరీక్షలు ఉంటాయి. మరి ఎంఎస్సీ వాడికి పెద్ద పరీక్ష, 1వ క్లాస్ వాడికి. కానీ వక్రం వక్రమే, శనిగారు శనిగారే, కష్టాలు కష్టాలే. భావం అర్థమైంది కదా? అంటే శని యొక్క వక్రగతిలో వచ్చేటటువంటి కష్టాలు మీ ముందే ఉంటాయి. ఏంటది? పరీక్షలు. రెండోది, మీరు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ క్షణంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకి పేపర్ అవుట్ అయిపోయింది. స్పిరిచువలిజంలో కూడా పేపర్లు అవుట్ అయిపోతూ ఉంటాయి. తాత్పర్యం అర్థమైంది, మీకు ఉన్నటువంటి కష్టాలు పరీక్షలు తప్ప కష్టాలు కావు. చాలా ఈ మార్పు మీ జీవితంలో తెచ్చేసుకుంటే వక్రగతిలో ఉన్నటువంటి అర్చని మీకు సహాయకారి అవుతాడు. నడవటం కష్టమే, కానీ డాక్టర్ ఏమన్నాడు, నాయన నీకు నడవాల్సిందే, నడుస్తారు. ఇంతకీ నడవటం కష్టమా మంచిదా? నడవకపోతే కష్టమేమో ఆలోచించుకోండి, భావార్థం అవుతుంది కదా. అంతేత శని వక్రగతిలో వచ్చేటటువంటి కష్టాలు మీకు డాక్టర్ సలహాలుగా మారుతాయి, మీకు ఉపయోగపడతాయి. మీకు ఉన్నటువంటి ప్రస్తుత కష్టాలు పోవటమే కాకుండా మీ ద్వారా ఇతరుల కష్టాలు పోతాయి, మీరు చాలా ఉచ్చ స్థితిలోకి వస్తారు. చేత మొట్టమొదట మీరు ఈ ఉగాది నాడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే మీకు కష్టాలు లేవు. మరేంటా కష్టాలు? పరీక్షలు. దృష్టి కోణం అర్థమైందా? చూసే విధానం. పరీక్షలలో ఈ మధ్య ఒక కొత్త ప్రాబ్లం వస్తుంది, ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తారు? లేకపోతే యాజ్ ఏ లెక్చరర్ కాలేజీలో టీచర్ గా మాకు వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటంటే, యూనివర్సిటీ ప్రతి 3 నెలలకు 2 నెలలకు సిలబస్ మార్చేస్తూ ఉంటుంది. సిలబస్ మార్చేస్తే ఇప్పుడు పిల్లవాడు ఎంత రాలండి? పాయింట్ అర్థం అవుతుంది. అది అలాంటి కష్టాలు ఇప్పుడు మీకు శని గారి వల్ల వచ్చే కష్టాలు అవి. కానీ మన నిత్య జీవితంలో మానవ జాతికి అవుట్ ఆఫ్ సిలబస్ కష్టాలు రావు. యూనివర్సిటీ వాళ్ళు అయితే అవుట్ ఆఫ్ సిలబస్ వస్తుందేమో, కానీ మీకు ఏ కష్టం వచ్చినా అది గుర్తుంచుకోండి, ఇట్ ఈజ్ ఇన్ యువర్ సిలబస్. మరి వాడికి ఆ కష్టం రాలేదే. మనకెప్పుడు కూడా ఏంటి అంటే, మనకి కష్టాలు వచ్చినా పర్వాలేదు, ఎదుటి వాడికి కూడా కష్టాలు రావాలి. మానసిక స్థితి అది వద్దు. పరీక్ష రాసేవాడికే కదా లాభాలు. పరీక్ష రాయనివాడు ఏంటంటారు, దాన్ని డ్రాప్ చేసినవాడు ఎంత హాయిగా ఉన్నాడో అనుకోరు మీరు. కానీ చుట్టానికి ఎలా ఉంటుంది? వాడేమో పరీక్ష డ్రాప్ చేసాడు కనుక చాలా హాయిగా ఉన్నాడు, మీరేమో పరీక్షలు ఇవ్వాలి కనుక చాలా కష్టాలు ఉన్నట్టు అనిపిస్తుంది. అంచేత మీ కష్టాలను ఈ దృష్టికోణంతో చూడండి తప్ప పక్కవాడు సుఖంగా ఉన్నాడు అనుకోకండి, ప్లస్ వాడు పరీక్ష రాయటం లేదు అని కూడా అనుకోకండి. వాడి సబ్జెక్ట్ పరీక్ష ఆ రోజు లేదేమో. పాయింట్ అర్థమవుతుంది. అంచేత ఎదుట వాడితో పోల్చుకోవద్దు. మీరు మీ యొక్క కష్టాలను మీ సిలబస్ గా అర్థం చేసుకోండి. ఇది 5 అంచెలుగా జరగబోతున్నది ప్రపంచంలో 5 ఏళ్లలో. ఇవాళ అతి సాధారణంగా క్యాజువల్ గా వింటున్నటువంటి మీరు 4-5 సంవత్సరాల తర్వాత అప్పుడే ఇది అర్థమై ఉంటే బాగుండేదేమో అనుకుంటారు. కానీ మీకు ఆ పరిస్థితి రాదు నా మాటలు వింటూ ఉంటే అంటే, వింటూ ఉంటే అంటే నా క్లాసులకు వస్తూ ఉంటే అని కాదు, ఇప్పుడు చెప్పింది వింటూ ఉంటే. వింటూ ఉంటే అంటే ఇప్పుడు సీడీ పెట్టేసుకుని మాస్టర్ వింటూ ఉంటాం. వింటావు అంటే ఆచరించట, నా మాట వింటే నువ్వు బాగుపడతావు అంటే మాట వింటూ ఉంటే ఏమవుతుంది? ఏమవుదు. వింటావంటే ఆచరణలో పెట్టుకోవాలి. పంట అర్థమైంది కదా? అంటే వింటున్నారుగా, అంటే ఏంటి, ఈ మాటలు ఆచరణలోకి రావాలి. అభావం మళ్లీ మళ్లీ చెప్తున్నాను, అవగాహన చేసుకోండి. ఏ కష్టం వచ్చినా సాయి నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చావు అనకు. నువ్వు నాకు ఏవి నేర్పించదలుచుకున్నావో అది నాకు నేర్పు అని అడగండి. యు విల్ లెర్న్ సంథింగ్. నిజమైనటువంటి శిష్యుడు కానీ నిజమైనటువంటి విద్యార్థి కానీ ఎవడు అంటే ఒకే విషయాన్ని 2వ సారి చెప్పించుకోకూడదు. తప్పులు జరుగుతూ ఉంటే ఇంపాజ్. అది గురువుల లెవెల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు పప్పులో కాలేస్తూ ఉంటారు. అందుకే గురువుని చిరచూపు చూడకండి. వాళ్ళ లెవెల్లో వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఎవరి బాధలు వాళ్ళవి, సీత బాధ సీతది, సీత బాధ సీతది. పాయింట్ అర్థమైందా? అది నేర్చుకోండి. యుగాది నాడు ఎనీ ప్రాబ్లం యూ హ్యావ్, ఆ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయగలిగితేనే మీకు ఏ ప్రాబ్లం ఇవ్వబడుతుంది. పరీక్షలో పిల్లవాడికి ఏ ప్రాబ్లం ఇచ్చినా వాడది సాల్వ్ చేయగలడు కనుకనే పరీక్షలో ఆ ప్రశ్న వేస్తారు కదా. వాడు సాల్వ్ చేయలేనటువంటి ప్రాబ్లమ్ పరీక్షలో ఇస్తే ఇంకా వాడికి టెస్ట్ ఏం చేస్తాను? పాయింట్ అర్థం అవుతుంది కదా. అది మొదట నేర్చుకోండి, ఇవాళ నుంచి అది ఆలోచించుకోండి. ఏమి అది నేర్పబోతోంది మనకి, మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇదంతా సాయి రెండు మాటల్లో చెప్పాడు, శ్రద్ధ చదువు. నువ్వు చేసే పని శ్రద్ధగా చేయి, చేసాకేం చేయాలి? వెయిట్, తొందరపడకండి. ప్రకృతిలో ప్రతి దానికి ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది. అన్నం వండాక ఉడికిన గిన్నె దింపగానే మూత తీసి వడ్డించేశారనుకోండి, కాస్త ఆగాలి. ఆగకపోతే ఏమవుతుంది? మీరు పడిన కష్టం అంతా వేస్ట్. చేత శని యొక్క వక్ర గతి మీకు ఇది నేర్పుతుంది. ఒకటి సబూరి, రెండోది శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? చేస్తున్న పని మీద శ్రద్ధ ఉంచుకోండి. మీరు ఏ పని చేస్తున్నా, నేను చాలా సార్లు ఒకే ఉదాహరణలు ఎందుకు రిపీటెడ్ గా చెప్తానంటే, అన్ని సార్లు చెప్పినా అది శ్రద్ధగా చేయాలి అని మీకు అనిపించదు. మంత్ర జపం శ్రద్ధగా చేయొచ్చు, సాధన శ్రద్ధగా చేయొచ్చు, కానీ మంచినీళ్ళు ఒక గ్లాసులోంచి ఇంకో గ్లాసులోకి పోస్తూ శ్రద్ధగా చేయరు. కానీ అది చేయాలి శ్రద్ధగా. శ్రద్ధ అనేది మీ అలవాటుగా మారాలి. ఏ పని చేసినా పద్ధతిగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. చాలాసార్లు నేను పిల్లలకి చెప్తూ ఉంటాను, మంచినీళ్ళ గ్లాస్ అందిస్తున్నప్పుడు దృష్టి ఎక్కడ ఉండాలి? నువ్వు ఎవరికి అందిస్తున్నావో వాడి చేతి మీద దృష్టి ఉండాలి. ఉంటుందా దృష్టి అక్కడ? ఉండదు. పెద్ద పనులు శ్రద్ధగా చేస్తామండి. శ్రద్ధగా చేసేవాడు ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తాడు. చిన్న పని పెద్ద పని ఏమి ఉండదు. ఈ శ్రద్ధగా ఎప్పుడైతే చేయిస్తామో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. దాన్ని శని గారు అంటాం. మరి మంచిదా చెడా అది? భావార్థం లేదు. శ్రద్ధగా చేయండి, ఏ పని చేసినా కూడా చాలా శ్రద్ధగా చేయండి. చాలా మంది దుప్పటిని మడత పెడతారు. నేను గమనిస్తూ ఉంటాను, నాకు కొంచెం చదువు ఉన్న వాళ్ళకి అయితే చెప్పేస్తాను, లేకపోతే చూసి ఊరుకుని మిగతా వాళ్ళకి చెప్తాను అలా చేయకండి అని. భావం అర్థమైంది కదా. మడత పెడుతున్నప్పుడు కూడా కరెక్ట్గా మడత పెట్టండి. దుప్పటి వేసినప్పుడు ముడతలు లేకుండా వేయండి. చూడండి, మీ జీవితాలలో ముడతలు పోతాయి. ఇంత చిన్న దానితో అంత రిజల్ట్ వస్తుందా? కానీ ఉంది, నువ్వు చిన్న ట్విస్ట్ ఇస్తావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇటు వెళ్తున్న పడవకు అటు తిప్పామంటే ఇక్కడిక్కడే ఉంటుంది. కానీ ఒక రెండు గంటలు పోయాక ఆ పడవ అక్కడికి వెళ్తుంది. ఈ పడవ చిన్న పనులు కరెక్ట్గా చేయాలి మీరు. అది అవగాహన చేసుకోండి. కూర్చోవటం కరెక్ట్గా కూర్చోవాలి, చేతులు కరెక్ట్గా పెట్టడం నేర్చుకోవాలి. ఈ చేతుల్ని మీరు కనుక గురువుల చేతులు వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటూ చూస్తే ఎన్ని మెసేజెస్ వెళ్ళిపోతూ ఉంటాయో. మొబైల్ ఫోన్స్ వచ్చాక మీకే అర్థమవుతుంది కదా, ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి కదా. ఎన్ని ఎస్ఎంఎస్లు, చాలా ఎస్ఎంఎస్లు మనం చూడం. పాపం పంపించేవాడికి తెలియదు, వాడు చూడవద్దు, వాడు ఇచ్చే పంపిస్తూ ఉంటారు. ఏం చేస్తాం తర్వాత, డిలీట్ 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 అని కొట్టేస్తాం. మీ శరీరాన్ని ఒక శక్తి కేంద్రంగా మార్చుకోండి. ఇది చేస్తే శక్తి కేంద్రంగా మారుతుంది. ఏ పని చేసినా మీరు సవ్యంగా చేయండి. పక్కవాడు చేయలేదు కదా కూర్చునే యాంగిల్ కాను. కూర్చుంటారు, ఆ కూర్చునేటప్పుడే నా వైపు కరెక్ట్గా తిరిగి కూర్చుంటే మీ మెడలు నెప్పెట్టావు. కానీ అది చేయి చాలా ఇలా వద్దు ఇలా వద్దు. నువ్వు కూర్చునేటప్పుడు నా వైపు ట్విస్ట్ ఇస్తూ కూర్చున్నావు అనుకోండి, సుఖంగా ఉంటుంది కదా. భావం అర్థమవుతుంది. అంటే ప్రతి పనిలోనూ కూడా అశ్రద్ధ. అందుకని భగవద్గీత ఒక విచిత్రమైనటువంటి మాట చెప్తుంది, నువ్వు ఎవడివో షేక్స్పియర్ అనుకుంటాను, నువ్వెవడువో నాకు చెప్పక్కర్లేదు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నువ్వు ఎవడితో స్నేహంగా ఉంటున్నావో చెప్పు, నువ్వెవడువో నాకు తెలిసిపోతుంది అంటాడు. కానీ కృష్ణుడు భగవద్గీతలో ఇంకొక మెట్టు ముందుకెళ్తాడు. శ్రద్ధ మయోయం పురుష యోయ శ్రద్ధస్తయే. నీకు దేని మీద శ్రద్ధ ఉన్నదో అది నీవు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకు ఇది చెప్తున్నాను. నీ కష్టాలున్నాయి, నీ శ్రద్ధ దేని మీద ఉందో ఆలోచించుకోండి. ఆ శ్రద్ధని మార్చండి, ఆ కష్టాలు ఉండవు. శ్రద్ధ అంటే మానసిక స్థితి. మానసిక స్థితి మార్చుకుంటే అసలు ప్రాబ్లం ఉండదు. సూర్యుడు వెనకాతలుంటే మన ముందు నీడ పడుతూ ఉంటుంది. మనమే సూర్యుడి వైపు తిరిగితే నీడ ఉంటుంది, కానీ మీకు నీడ కనిపించదు. మీ కష్టాలు ఉంటాయా పోతాయా నాకు తెలియదు, మీకు మాత్రం ఆ కష్టాలు కనిపించవు. దృష్టికోణం మార్చుకోవటం నేర్చుకోండి. చేంజ్ యువర్ యాటిట్యూడ్ అంతే. ఆరు రోజుల పాటు ఈ ఉగాది నుంచి రామనవమి వరకు అద్భుతమైనటువంటి కాలంలో అది, దానికి అసలు ఎడ్జెక్టివ్స్ నేను చెప్పలేను. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కృష్ణ గారు చెప్తారు మీకు. ఉపయోగించుకోండి దాన్ని. మొత్తము మీ జీవితమే కాదు, మీ జనరేషన్స్ మారిపోతాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అది. ఆ ఇంపార్టెన్స్ అర్థం అవటం లేదు మనకి. ఇంతేతంటే మనకి బిగ్ చంక్స్ లో ఆలోచించటం రాదు. మనం కాలాన్ని ఎప్పుడు కూడా ఓ సంవత్సరం రెండు సంవత్సరాల పాటే చూడగలుగుతాం తప్ప, మహా అవుతే ఓ పదేళ్ల పాటు చూడగలుగుతాం తప్ప, చాలా దూరంగా మనం ఆలోచించలేము. పొలిటీషియన్స్ ఇదికి అర్థం కావటం లేదు. వాళ్ళు కరెక్ట్ గా ఆలోచించగలిగితే వాళ్ళ రాజ్యాలు పోవు, తరతరాలుగా ఉంటాయన్నది ఒక ఫ్యామిలీ ఉదాహరణ. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఫ్యామిలీ నిన్ను రూల్ చేస్తుంది. యు కెనాట్ ఎస్కేప్ దట్ ఫేట్. భావం అర్థమవుతోంది ఎందుకు చెప్తున్నాను. అక్కడ ఏంటంటే ఆలోచించగలిగేటటువంటి నేర్పు. అది ఆరు రోజులలో చాలా అద్భుతమైనటువంటి టైము. ఈ ఆరు రోజులు దాటితే దీన్ని అవకాశం రాదనేం లేదు. ప్రపంచంలో ఎప్పుడు కూడా మార్చ్ సెప్టెంబర్ పరీక్షలు ఉండనే ఉంటాయి. అంతేత అవకాశం కోల్పోతాం అంటున్న ఉద్దేశం ఏంటంటే ఈ అవకాశం కోల్పోతాం అని. అంతకంటే ఇంకేం లేదు. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ అవకాశం మొట్టమొదటిసారి పృథ్వీ గ్రహం మీద ఈ ఆరు రోజుల్లో వచ్చింది. దాన్ని తర్వాత మరి కృష్ణ గారు ఎప్పుడు ఎలా చెప్తారు అనేది, హీ హ్యాస్ దట్ నేక్. నేను కూడా ఆయన్ని అడుగుతూ ఉంటాను, బాబు దీన్ని ఎలా చెప్పాలో చెప్పది. దీనివల్ల లాభం ఏంటి అంటే నాకు శని వక్రగతి తప్పి గురువు వక్రగతి వస్తుంది. పాయింట్ అర్థమైందా? దేనికి కష్టపడక్కర్లేదు, మీకు ఎలా అర్థం చేయాలి అది. ఉన్నాడుగా భరించడానికి. కానీ అడిగి నేర్చుకోండి, అడగకుండా క్వాలిటీ రాదమ్మా. మాస్టర్ చెప్పారు, సరే కృష్ణ గారు ఎప్పుడు చెప్తారు, వెంటబడి తరిమి తరిమి ఆయన్ని అడగండి. ఎందుకంటే మీ యొక్క ఈ భావ సంవేదన ఉందే అది మీకు క్వాలిటీ ఇస్తుంది. గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్కి, ఫెయిల్ అయ్యే స్టూడెంట్కి ఒకే టీచర్ పాఠం చెప్తాడు. టీచర్లే మారు. ఏది మారుతుంది? స్టూడెంట్ యొక్క ఆవేదన, స్టూడెంట్ యొక్క రిసీవింగ్ కెపాసిటీ. ఆ రిసీవింగ్ కెపాసిటీ గురువు యొక్క వక్రగతి. శని యొక్క వక్రగతి అర్థమైంది కదా అంటే, దేర్ ఇస్ నో డేంజర్ దేర్. ఇంకా ప్రాఫిట్సే ఉన్నాయి ఉపయోగించుకునేవాడికి. రిక్షను ఉపయోగించుకునేవాడు ముందుకెళ్ళిపోతాడు, ఉపయోగించుకునేవాడు డ్రాప్ అయినవాడు అక్కడే ఉంటాడు. దీనికి కావాల్సింది ఏంటి? శ్రద్ధ సబూరి. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి, దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి, అది అలవాటు చేసుకోండి. మీరు బుద్ధుడు బుద్ధత్వం పొందాక మొట్టమొదట తన ఫ్యామిలీ దగ్గరికి వచ్చాడు. వచ్చాక తన భార్య యశోదకి కొడుకు రాహుల్కి దీక్ష ఇస్తూ ఉంటే ఆనంద్ అని వాళ్ళ పెద్ద నాన్న కొడుకు నీకు దీక్ష ఇస్తానంట. దీక్ష ఇచ్చేసిన తర్వాత గురువు చెప్పినట్టు శిష్యుడు వినాలి తప్ప ఇంకా నాకు ఏమీ చెప్పడానికి వీలుండదు కనుక ఆనంద్ అన్న బుద్ధుడికి అన్న అవుతాడు పెద్దతను పెద్ద నాన్న కొడుకు. నేను దీక్ష తీసుకోకముందు నేను నిన్ను కొన్ని అడుగుతాను, అది నువ్వు ఇస్తానంటే ఒప్పుకుంటేనే నీ దగ్గర దీక్ష తీసుకుంటాను. ఏంటంటే దీక్ష తీసేసుకున్న తర్వాత ఇంకా గురువు చెప్పినట్టు వినాల్సిందే తప్ప కుదరదులే. సరే ఏంటన్నాడు, మొట్టమొదటిది ఏంటంటే నేను ఎప్పుడు నీతోనే ఉండాలి, నువ్వు పడుకున్నప్పుడు కూడా నేను నీతోనే ఉండాలి అని అడుగుతాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే శ్రద్ధ ఎలా ఉండాలి అనే దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పడుకున్నారు ఒకరోజు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఆనంద్ పడుకుని ఉన్నాడు, బుద్ధుడు పడుకుని ఉన్నాడు. బుద్ధుడికి దోమ కుట్టింది. దోమ కుట్టగానే ఏం చేస్తాం, పడుకుని ఉన్నారు అన్నాడు బుద్ధుడు. అన్నాక ఒకసారి ఇలా తల ఊపుకుని మెల్లిగా చేయించి మళ్ళీ ఇలా కొట్టాడు. అదేంటయ్యా దోమ చచ్చిపోయింది, దోమ వెళ్ళిపోయింది, నువ్వు మళ్ళా కొట్టేవేంటి అన్నాడు. ఇందాక నేను కొట్టింది శ్రద్ధగా కొట్టలేదు. శ్రద్ధగా అంటే ఏంటి, అవేర్నెస్లో కొట్టలేదు, దోమ కుట్టింది కొట్టాను. అంటే ఏంటది, ఇట్ ఈస్ అ మెకానికల్ రియాక్షన్. శ్రద్ధ అంటే ఇది అవేర్నెస్, ఏ పని చేసినా అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శని యొక్క ప్రభావం నుంచి బయటపడిపోతాడు. బయటపడిపోవటమే కాదు, మీ జీవితంలో చాలా 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 ముందుకెళ్ళిపోతారు. రెండోది ఏం చెప్తున్నాను, కాలం యొక్క చంక్స్ అవగాహన నేర్చుకోండి. ఆలోచించటంలో ఇవాళ రేపు కాదు మీరు ఆలోచించాల్సింది. కొన్ని వందల సంవత్సరాల వరకు ఆలోచించగలిగితే మీ యొక్క ఆలోచనల ప్రభావం కొన్ని వందల సంవత్సరాల వరకు కొనసాగుతుంది. కొంచెం అర్థం చేసుకోండి, అది గురుగ్రహం యొక్క పాయింట్. అది వక్రగతిలో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే అసలు మనం ఆలోచించటమే లేదు ఫ్యూచర్ గురించి, వందల సంవత్సరాల గురించి తర్వాత ఆలోచిద్దాం. అది నేర్చుకోండి. ఈ రామాయణము రామరాజ్యము అనేటటువంటిది అతి త్వరలో మీ ముందు ఒక విశేషమైనటువంటి మానవ సమూహం ద్వారా బయటకు రాబోతున్నది. వాళ్ళు పొలిటీషియన్సే అవుతారా, వాళ్ళు అవుతే చాలా మంచిది, మనకి మంచిది, దేశానికి మంచిది, అందరికీ మంచిది. కానీ ఆలోచించే విధానము ఈ రోజు ఈ క్షణము గురించి కాదు. ఎలా ఆలోచించాలి, ఋషులు తరతరాలుగా ఆలోచిస్తారు. ఇవాళ ఈ రోజు గురించి వాళ్ళు 5000 సంవత్సరాల కిందటే భవిష్య పురాణంలో రాసి ఉన్నది. ఈ రోజు గురించి ఇది ఇలాగే ఉంటుంది అంటే వాళ్ళు ఎన్నేళ్ల కిందటి నుంచి ఆలోచిస్తున్నారు, మీకు అర్థమైందా? అది ఇప్పుడు మనకి ఎందుకు అర్థమవుతోంది అంటే మన ముందు అది జరుగుతోంది కనుక, మిగతా అది మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే మనం ఆ విధమైనటువంటి ఆలోచన దృష్టిలో లేము. అంచేత ఇఫ్ యూ కెన్ థింక్ బిగ్, గురువు అంటే పెద్దది అని అర్థం. గురుత్వం అంటే అంతే కదా, గురుత్వాకర్షణ. అంచేత ఈ గురువు యొక్క వక్రగతి ఎందుకుందని ఇప్పుడు అంటే ప్రపంచంలో అసలు యూ కెనాట్ థింక్ బిగ్. ఒకవేళ నువ్వు పెద్దగా ఆలోచించినా మనకి ఎక్కడవుతుందండి. ఒక క్లాసులో నేను, మీరు అందరూ కోటీశ్వరులు అయిపోవచ్చు అన్నారు, మేము ఎక్కడవుతామండి అన్నారు. ఇంకేమవుతారు, నేను ఒక పక్క వాళ్ళకి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావురా అంటే నేను ఎక్కడవుతానండి. డోంట్ బి హ్యూమిలిటీ ఉన్నది ముందు మర్చిపోండి, అసలు అది పాత చింతగా పచ్చాడు. అది అనుకో అంటే అర్థం నాకు చేత కాదంటే కాదు, చేత వచ్చినా కూడా ఆ గర్వం లేకుండా ఉండటం. ఇప్పుడేంటంటే చేత కాక చేత కాదంటూ నేను చాలా అనుకువగా ఉన్నాను అనేటటువంటి ఒక భ్రాంతి ఉన్నదే అది గురువు యొక్క వక్రగతి. నీకు చేత కాదు కానీ ఏంటంటావు, నేను చాలా అనుకువగా ఉన్నానండి, నీకు చేత కాదండి.
పాయింట్ అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్త, నాకు తెలియదు మీకు ఎంత లాజిక్ అర్థం అవుతుందో, కానీ అర్థం చేసుకోండి. అనుకోవడం చాలా మంచిదే. న్యూటన్ ఏమంటాడు అంటే, ఐఎమ్ గ్రేట్. కానీ ఎందుకు ఐఎమ్ గ్రేట్? బికాజ్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ జెయింట్. ఏం చాలా పుట్టివాడిని, కానీ రాక్షసుల భుజస్కంధాల మీద కూర్చున్నాను కనుక నేను చాలా ఎత్తుగా కనిపిస్తున్నాను. పాయింట్ అర్థమైందా? అనుకోవద్దు నేనేం చేయగలనండి, చేయగలను. ఎందుకు చేయగలవు అంటే, ఈ గురువులందరూ మనం ఎంత ఉన్నారు కనుక అది అర్థం చేసుకో. నువ్వేం చేయలేవు, కానీ నీ ద్వారానే జరగాలి. రాముడు రాజ్యస్థాపన చేసిన తర్వాత, రామరాజ్యం స్థాపించాక ఋషులందరూ వచ్చారు. ఇప్పటికి రావణవధ అయిపోయింది, ఇది అయిపోయింది, అంతా అయిపోయింది. వచ్చి రాముడిని పొగుడతారు, నీ వల్ల కదా రావణవధ జరిగింది అని. మళ్ళా కిందనే ఉంటారు కదా, జరగవలసి ఉన్నది కనుక జరిగింది, నీ వల్ల ఏం జరిగింది. మీరు మనం రామాయణం చదవము, మనం చదివితే అర్థం. పొగిడారో తిట్టారో ఆలోచించుకోండి. పట్టాభిషేకం కాస్త జాగ్రత్తగా చదివితే, ఒక పక్క ఏమంటారు, రామ నీవు కదా రావణాసురుణ్ణి చంపావు, నీ వల్ల కదా మాకి కష్టాలన్నీ పోయాయి. అంటే రావణాసురుడు ఋషులందరినీ బాధ పెట్టేవాడు కదా, నీ వల్ల కదా మాకి కష్టాలన్నీ పోయాయి అని చెప్పి, కానీ అది అలా జరగవలసి ఉన్నది, నీ ద్వారా జరిగింది. మన ద్వారా ఋషులు చాలా ఒక పెద్ద ప్రణాళికకి పునాది వేశారు. ఐదు మార్గాలలో మనము వికసింపవలసి ఉన్నది. ఈ మనము అనేటటువంటి మాట నేను మానవ జాతికి చెప్తున్నాను. నేను అంటే మానవ శరీరధారి అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నది. అంతే తప్ప కేవలం హిందువులకో ముస్లింకో భారతదేశంలో పుట్టిన వాళ్ళకో అమెరికాలో పుట్టిన వాళ్ళకో అని కాదు. అది మాత్రం చాలా జాగ్రత్తగా మానసికమైనటువంటి మార్పు మీరు తీసుకురండి. ఇట్ ఈస్ నాట్ ఫర్ అస్. కానీ క్రెడిట్ మాత్రము ఆంధ్రప్రదేశ్కే దొరుకుతుంది. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ది స్టార్స్. అలా జరగవలసి ఉన్నది కనుక జరుగుతుంది. జరగవలసి ఉన్నది కనుక అలా జరుగుతుంది అన్నప్పుడు, ముందు మనకి ఇది అర్థమయ్యి ఈ దృష్టికోణంలో మనము ఎదగగలమా? మొట్టమొదట మార్పు ఎక్కడ రావాలి అంటే, మానవ జాతిని శాసించేటటువంటి వ్యక్తులలో మార్పు రావాలి. పొలిటీషియన్స్ లో మార్పు. వాళ్ళు పొలిటీషియన్స్ అవ్వకూడదు, స్టేట్స్మెన్స్ అవ్వాలి. స్టేట్స్మెన్ పొలిటీషియన్ కి తేడా తెలుసా మీకు? పొలిటీషియన్ ఏంటి అంటే, ఈ రోజే చూస్తాడు ఇప్పుడు ఏ స్టెప్ చేస్తే నాకు మంచిది. తప్పు కాదమ్మా, అది ఏ రోజుకి ఆ రోజు భూమి చేయాల్సిందేగా. అంతే తప్ప నేను ఏదో దూరదృష్టి కదక, ఇప్పుడున్న ప్రాబ్లంకి ఏం సొల్యూషన్ అన్నది రెండు రకాలుగా సాల్వ్ చేసుకోవచ్చు మీరు. ఒకటి ఏంటంటే తక్షణం, ఈ క్షణానికి దాటిస్తే తర్వాత చూద్దాం. రెండోది ఏంటి, లాంగ్ టర్మ్ వ్యూ. ఆ లాంగ్ టర్మ్ వ్యూకి ఇప్పుడు మనం ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటే ముందుకు వెళ్తాము, దానికి మీకు రామాయణం తప్ప ఇంకో మార్గం లేదు. అదే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కెమిస్ట్రీ చదవాలి అంటే, నేను ఫిజిక్స్ చదువుతానంటే కుదరదు కదా, ఎకానమిక్స్ చదవాలి అంటే నేను కెమిస్ట్రీ చదువుతాను అంటే కుదరదు కదా. అంచేత మానవ జాతికి మార్గదర్శనము చేయదలుచుకున్నటువంటి వ్యక్తులందరూ ఖచ్చితంగా రామాయణంలో చెప్పబడినటువంటి ఆ పాయింట్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా ఒక ఆదర్శమైనటువంటి రాజ్యం ఏంటంటే రామరాజ్యం అని అంటావు అనవా? ఎందుకంటావు? ఇప్పటికీ ఎనర్జీ గురించి మాట్లాడాలి అంటే హార్స్ పవర్ అని అంటావు. మీ బండికి ఇప్పుడు గుర్రాలు లేవుగా, కానీ శక్తి గురించి మాట్లాడాలి అంటే నువ్వేమనాలి? హార్స్ పవర్ అని అనాలి. అలాగే మానవ జాతి సవ్యమైనటువంటి మార్గంలో నడవాలి అంటే ఏ రాజ్యం రావాలి? రామరాజ్యం రావాలి. కానీ రామరాజ్యం దేనివల్ల వస్తుంది? కుటుంబాల వల్ల వస్తుంది, అంతే కదా. ఒక రాజ్యం దేనివల్ల ఆధారపడి ఉంటుంది? సొసైటీ దేనివల్ల నిర్మితం అవుతుంది? కుటుంబాల వల్ల నిర్మితం. అంచేత మనము పెళ్లి చేస్తున్నప్పుడు రామరాజ్యం గురించే మాట్లాడతాం. అక్కడ ఎలా ఉండాలి దంపతులు అంటే, ఆదర్శాన్ని తీసుకుంటాం మనం. కృష్ణుడు ఎంత గొప్పవాడైనా కూడా రాధాకృష్ణుల్లాగా ఉండాలని ఎప్పుడు కూడా ఏ పెళ్లి దాంట్లో కూడా నేను చూడలే. మీరు ఎప్పుడైనా చూసారా? పాయింట్ అర్థమైందా? ఎందుకో ఇంచేత మానవ సమాజమే వారికి ఏ విధమైనటువంటి నేతలు కావాలో నిర్ణయిస్తుంది. యూ డిసైడ్ యువర్ లీడర్. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, డోంట్ బ్లేమ్ ద లీడర్స్. లీడర్స్ నీకు కావలసినట్టు గైడ్ చేస్తారు. నువ్వది అడిగేవు. అది డెమోక్రసీ అంటేనే అర్థం అది. అంచేత మొట్టమొదట ఈరోజు మీరు చేసుకునేటటువంటి మొదటి నిర్ణయం ఏమాలి అంటే రామాయణాన్ని అర్థం చేసుకుని జీవించండి. యు లివ్ లైక్ దట్. పారాయణలు చేయకండి. రాముడు చాలా గొప్పవాడని దండం పెట్టాల్సిన అవసరం లేదు. ఆచరణ కావాలి. మరి చాలా టాల్ ఆర్డర్ కదా, చాలా అయితే. అంచేత గురువు ఎలా ఉన్నాడు మరి మీకు వక్రగతిలో ఉన్నాడు. ఇది కదా మీరు వింటాను, మీకు సుఖంగా బాగా నేను చూసుకుంటానని నేను అంటాను. కుటుంబాల్లో ఆ రాముడి యొక్క జీవిత విధానం మనకి రావాలి. ఆ రాముడి యొక్క జీవిత విధానము భారతీయులది మాత్రమే కాదు, అది చాలా పెద్ద తలనొప్పి అయిపోయింది ఈనాడు. న్యూటన్స్ లా అంటే న్యూటన్ దా, అది ఫిజిక్స్ చదువుతున్న వాటితో చెప్పండి. న్యూటన్స్ లా అంటాం మనం. న్యూటన్స్ లా అంటే ఎవరిదయ్యా, లా అంటే న్యూటన్ దా. ఎవడైనా ఒప్పుకుంటాడా? కానీ న్యూటన్స్ లా అనే కదా కంటతా పడతాం కాదా? పాయింట్ అర్థం చేసుకోండి. చేత అక్కడ రామరాజ్యము అన్న రాముడు సీతలాగా మీరు జీవించండి అంటే వాళ్ళు ఉన్నారో లేరో నాకు అనవసరం, మీకు అనవసరం. ద ఐడియా, ఐడియా చాలా ముఖ్యం. కానీ ఎప్పుడైతే ఆ ఐడియా మీలో దిగుతుందో ఆలోచన, తమాషా ఏమవుతుందో తెలుసా, మీ జీవితాలు అలా మారుతాయి. మీరు మీ జీవితాలని భౌతికంగా మార్చుకోవటానికి ట్రై చేస్తున్నారు. భౌతికంగా కాదు, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ జీవితాలు మారిపోతాయి. పాయింట్ అర్థమైందా? ఫస్ట్ రామరాజ్య స్థాపనకి నాంది పలకండి. అంటే రామరాజ్య స్థాపనకి నాంది పలకండి అంటే నేను ఏమైనా రెవల్యూషన్ తెమ్మని చెప్పాను అనుకుంటే మరి మీకేమీ అర్థం కాలే. అందుకు గురువు వక్రగతిలో ఉన్నాడు. మీరు వక్రంగా అర్థం చేసుకుంటారు గురువు చెప్పింది. శని వక్రగతి ఎలా ఉందో గురువు వక్రగతిలో ఉన్నాడు అని ఆ స్టార్స్ చెప్తున్నాయి. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. దీనికి కూడా 6 రోజులు చాలా ప్రముఖంగా ఉంటాయి. రామనవమికి చాలా చిత్ర విచిత్రమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ భావం అర్థమైందా? రామరాజ్య స్థాపనకి మీరు ఎలాగే నాంది ప్రస్తావన చేస్తారో ఆలోచించండి. మేము ఆలోచిస్తే మా వల్ల ఏమవుతుందండి? ఇక నేను చేయగలిగేది ఏమి, మీ వల్ల ఏమవుతుందంటే నేనేం చేశాను. కానీ ఋషులు చెప్తున్నది ఏంటంటే మీ వల్ల ఏమవుతుందని. లేకపోతే మీరు ఈ క్షణంలో ఇక్కడ ఉండరు. అవకాశం ఖచ్చితంగా మీకే వచ్చింది, మాటలు మీరేగా వింటున్నారు. జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఫస్ట్ ఏంటి అంటే ఒక భూఖండము. ఆ భూఖండము ఇట్ మే బి యువర్ ఫ్యామిలీ, ఇట్ మే బి యువర్ మున్సిపాలిటీ, యువర్ స్టేట్, ద వరల్డ్. మీ యొక్క ఆలోచన సామర్థ్యాన్ని బట్టి దాన్ని అవగాహన చేసుకోండి. కానీ ఎక్కడి నుంచి మొదలెట్టినా వి స్టార్ట్ విత్ ఇండివిజువల్. మనం మారితే యుగం మారుతుంది. నువ్వు మారాల. నువ్వు మారకుండా ఇతరుల్ని మార్చేస్తాను అంటే ఇట్ కాంట్ బి డన్. ఇంకేత మొట్టమొదటిది పొలిటీషియన్స్ గురించి చెప్పండి. భావార్థమైన పాలిటిక్స్ గురించి నేను మాట్లాడటం లేదు. ఈ దేశం యొక్క పాలిటిక్స్ ఇప్పుడు ఎలా ఉన్నది అని నేను మాట్లాడటం లేదు. ఆ వక్రగతి కాస్త జాగ్రత్త. ఇప్పుడు సంగతి నేను మాట్లాడటం లేదు. రాబోయేటటువంటి 4-5 సంవత్సరాలలో మాత్రము మీకు అవగాహన వచ్చేస్తుంది రామరాజ్యం అంటే ఓహో ఇదా. అప్పుడు గురువు ఏమవుతాడు? వక్రగతి నుంచి సవ్యగతికి వస్తాడు. అవన్నీ తర్వాత తర్వాత మీకు చెప్తారు ఆయన. ఆ హింట్స్ మీరు మళ్ళీ అడగండి ఆయన్ని. ఆయన మళ్ళీ తప్పించుకుంటాడు. అడగలేదండి, నేను ఏదైనా అడిగారు ఎక్కువ బ్రతవరు అడగలేదండి అంటారు. ఆ మాట ఆయనకి అర్థమైందా? 2వది బిజినెస్ పీపుల్. ఖచ్చితంగా ఈనాడు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆలోచన విధానంతో బిజినెస్ లో దిగిన వాడు. కోటీశ్వరుడు ఈజ్ ఎ వెరీ స్మాల్ స్టేట్మెంట్. మీకు అవగాహన కాదు, అసలు కోట్ల వరకే మనం ఆలోచిస్తున్నాము. మన యొక్క డబ్బు లెక్క పెట్టేటటువంటి దాంట్లో పద్మాలు, మహాపద్మాలు, నీలము, మహానీలము, శంఖము, మహాశంఖము చాలా పెద్ద 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 సంఖ్యలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే అప్పుడు అంత లెక్క పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనకి నాకు బాగా గుర్తు మా తాతగారు చెప్తూ ఉండే 4 figure salary అంటే చాలా గొప్ప. అప్పుడు 4 figure salary అంటే ఎంత? 1,000 రూపాయలు వస్తే చాలా గొప్ప, ఎంత గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు అసలు 1,000 రూపాయల కంటే తక్కువ జీతం ఆవిడకి లేదేమో అన్న డౌట్. అంటే మన లెవెల్ ఎంత పెరిగిందో అర్థమవుతుందా? కానీ పెరిగిపోయింది కనుక మనకి అర్థమవుతుంది. బిజినెస్ గురించి చెప్తున్నాను నేను. బిజినెస్ గురించి ఈ యాంగిల్లో, ఏ యాంగిల్లో థింక్ బిగ్, పెద్దగా ఆలోచించటం నేర్చుకోండి. పెద్దగా అంటే కోట్ల గురించే కాదు, కోట్లాది కోట్ల గురించే కాదు, కోట్లాది సంవత్సరాల వరకు కూడా ఆలోచించండి. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ మీద కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది అది, మీకు అది అర్థం అవ్వాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్ లోకి మీరు ఇప్పుడు స్టార్ట్ అయ్యారనుకోండి, ఆ బిజినెస్ మీతో ఆగదు, కొన్ని జనరేషన్స్ వరకు వెళ్ళిపోతుంది. దానికి ఉదాహరణలు ఎవరు అంటే ఈ టాటాలు, బిర్లాలు. కానీ వాళ్ళేంటి, ప్రీ ఇండిపెండెన్స్ ఏరియాలో పెద్దగా ఆలోచించారు. ఇప్పుడు విభజన స్టార్ట్ అయింది, ఇంచేత వీళ్ళకి పెద్దగా ఆలోచించటం రాలేదు. కానీ పెద్దగా ఆలోచించటంలో వచ్చిన మన ప్రాబ్లము, వాళ్ళ ప్రాబ్లము మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి 4 figure salary గొప్ప, అంతటా వాళ్ళు పెద్దగా ఆలోచించగలిగారు 4 figure salary అని. మనకి ఎంత శాలరీ కావాలి? యూ కాంట్ థింక్ బిగ్. మహా అయితే వేలల్లో ఆలోచిస్తారు, 10,000, లేకపోతే మల్టిపుల్స్ ఆఫ్ 10,000. కానీ నాకు నెలకు 20 లక్షలు 30 లక్షలు వచ్చేటటువంటి పరిస్థితుల్లో నేను ఉండాలి అని అనుకోమంటే అసలు ముందు ముచ్చిపోతారు. నేను ఒక సంఘటన, నిజంగా జరిగినటువంటి సంఘటనే, ఒక హార్ట్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గర చెకప్ చేస్తూ ఉంటే సడన్ గా వాడికి ఏదో స్వీప్ స్టేక్ లో 5 కోట్ల రూపాయలు వచ్చాయి లాటరీలో అని తెలిసింది. ఎవరికి? పేషెంట్ కి. డాక్టర్ చెప్పారు. గబుక్కుని చెప్తే అసలే వాడికి హార్ట్ అటాక్ ఉంది, గబుక్కుని చెప్పకూడదు, మెల్లిగా చెప్పాలన్నాడు. అని ఏం చెప్పాడు డాక్టర్? ఏమయ్యా, నీకు లాటరీలో డబ్బులు ఏవైనా వస్తే ఏం చేస్తావు అన్నాడు. ఏముందండి, సగం మీకు ఇచ్చేస్తానన్నాడు. విడిపడిపోయి థింక్ బిగ్, కాస్త పెద్దగా ఆలోచించటం నేర్చుకోండి, లేకపోతే ఎదగలేరమ్మా బిజినెస్ లో సక్సెస్ కి. మీరు పాయింట్ అర్థం చేసుకోండి. ద పాయింట్ ఈజ్ ఇన్ థింకింగ్ బిగ్. నువ్వు ఏదైనా చేసుకో. అందుకే ఒక మామూలుగా చెప్పు, వాడు ఏం ముట్టుకున్నా బంగారం అవుతుంది, ఒకడు ఏం ముట్టుకున్నా. కారణం ఏంటంటే ఆ ఆలోచన విధానం, మీకు ఆ ధైర్యం రావాలి ఆలోచించడానికి. యూ కెన్ థింక్ వెరీ బిగ్. ఇప్పుడు 4 figure కాదు, ఇప్పుడు 8 figure 9 figure లేకపోతే 1,000 figures లోనూ ఆలోచించవచ్చు మీరు బిజినెస్. ఆ యాంగిల్లో ఆలోచించండి. అప్పుడేమవుతుంది, వక్రగతిలో ఉన్నటువంటి గురువు సవ్యగతిలో వచ్చేస్తాడు. గురువు అంటే పెద్దది, పెద్దది. దీని తర్వాత సైంటిస్ట్, ఐన్స్టీన్ తర్వాత నాకు తెలిసి సైన్స్ నిద్రపోయింది. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతుంది తప్ప సైన్స్ డెవలప్ అవటం లేదు. తేడా అర్థమైంది టెక్నాలజీకి సైన్స్కి. టెక్నాలజీ అంటే ఉన్న విధానాన్ని, ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్ని ఉపయోగించుకోవటం. కంప్యూటర్ సిస్టమ్ డెవలప్ అయింది, ఇంకా 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 ఎంతో డెవలప్ అయిపోతుంది. కానీ ఇదంతా కూడా కేవలము దేని మీద బేస్ అయ్యింది? ఎలక్ట్రిసిటీ మీద బేస్ అయ్యింది, అంతే కదా. ఈనాడు మీకు లగ్జరీ సామాన్ కానీ, ఈ ప్లేన్ ఎగురుతున్నప్పుడు ఈ ఆటో పైలట్ సిస్టమ్, ఇవంతా కూడా దేని మీద అంటే ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడింది. సైంటిస్టుకి మీకు తెలుస్తున్నో మరి తెలిసి చేస్తున్నారో నాకు తెలియదు, కానీ రాబోయేటటువంటి సైన్స్ లో రెండు ఎనర్జీస్ ముఖ్యంగా బయటకు రాబోతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలాగైతే ఉపయోగించుకుంటున్నాము, ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీయే లైట్ ఎనర్జీ కూడా, లైట్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ కూడా. అంటే అంటే ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఒకదానితో ఒకటి మీరు ఏమంటారు దాన్ని కన్వర్ట్ చేసుకోగలరు. కనుక ఆల్ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, దానికి పేరు ఏదైనా పెట్టండి. మీరు ఇవాళ మీరు చేసినటువంటి ఒక మంత్రము ఉన్నదే ద్విపంచాక్షరి, అది రాబోయేటటువంటి రోజుల్లో సైంటిస్ట్లకి ఒక మహాశక్తిగా రూపొందుతుంది. అది మీరే మార్చుకోవచ్చు. వై కాంట్ యూ డూ దట్? మళ్ళీ నాకెక్కడండి అరకండి, ప్రాణశక్తిని ఉపయోగించుకోవడం నేర్చుకోండి. ఈ ప్రాణశక్తికి కొబ్బరికాయకి చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు ఆల్రెడీ ఉపయోగిస్తున్నారు కదా, కానీ అది దీనికి చేస్తున్నారని మీకు తెలియదు. ఒక కొత్త శక్తి భూమి మీద దిగుతుంది, ప్రాణశక్తి. సైంటిస్ట్లకి అది తెలియదు, డాక్టర్స్కి అది తెలియదు. ప్రాణశక్తి, ప్రాణం పోయలేరు వాళ్ళు. మిగతాదన్నీ చేయగలరు. నీలో బాడీ ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ పక్కన తీసేసి కొత్త పార్ట్ పెట్టేయగలరు, క్లోనింగ్ చేసేయగలరు, కాపీ పేస్ట్ చేయగలరు. కానీ మీలో ప్రాణం పోయలేరు. కానీ ఇక్కడ కూర్చున్న మీకు ఆ శక్తి యొక్క ఫండమెంటల్స్ తెలిసిపోయాయి. ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ ద బ్రెయిన్. ఉపయోగించుకోండి. ప్రాణశక్తి అనమాట. పాయింట్ అర్థం చేసుకోండి. సైంటిస్టులు ఈనాడు దే ఆర్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ డిస్కవరింగ్ ప్రాణశక్తి. ఐన్స్టీన్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఖచ్చితంగా సైంటిస్టులు ప్రాణశక్తిని డిస్కవర్ చేయబోతున్నారు అని. కానీ ఆ సైంటిస్టులు అందరికీ ఏమైందంటే గురువు ఒక్కరి గతిలో పడ్డాడు. పాయింట్ అర్థం చేసుకోండి, ఆ ఎస్ట్రాలజికల్ పాయింట్. గురువు ఒక్కరి గతిలో పడ్డాడు అంటే వాళ్ళకి ఆ దిశలో చూడటం ఇష్టం లేదు. వాళ్ళు ఆ దిశలో చూడగలిగితే వాళ్ళకి అర్థమైపోతుంది. ఏంటి అర్థం అవ్వాల్సింది? చాలా సింపుల్ గా మీకు అర్థం అవుతుంది. అది ఈనాడు సైంటిస్టులకి ఎండోక్రినాలజీ అనేది ఒక పెద్ద సైన్స్. ఎండోక్రినాలజీ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ ఉంది కదా, దాన్నే మనము చక్ర సాధనగా చేసుకున్నాం. అంటే మీరు ఏం చేస్తున్నారో అర్థమైందా? ప్రాణశక్తి గురించి మాట్లాడుతున్నారు. మీరు సైంటిస్టులు కాదు కదా మాస్టారు, మాకెలా వస్తుంది? ఎలక్ట్రిసిటీ ఈనాడు ఒక పెద్ద సైన్స్. కానీ అది కనిపెట్టిన వాడు 8వ క్లాస్ కూడా చదవలేదు. మీకు తెలిసిన తెలియదు, ఫారడే బుక్ బైండర్ ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు. కనిపెట్టాక ఒక పబ్లిక్ ఫంక్షన్ లో ఎగ్జిబిషన్ లో ఆ బ్యాటరీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే క్వీన్ ఎలిజబెత్ ఫస్ట్ దాన్ని చూడటానికి వచ్చింది. దీనివల్ల ఏం లాభం అని అడిగింది. ఎలక్ట్రిసిటీ వల్ల ఏం లాభం అని అడిగింది. ఆవిడికి తెలియదు ఏం లాభం. అప్పుడు ఆ పక్కన ఉన్న ఫారడే ఏమన్నాడో తెలుసా, మేబీ మేడం యూ కెన్ ట్యాక్స్ ఇట్ దాని మీద నువ్వు. అతను జోక్ వేశాడు, ఈవిడ జోక్ వేసింది. కానీ అది జోక్ కాదు. ప్రాణేశ శివం ప్రాణేశ స్వాహ ఇస్ నాట్ ఎ జోక్. కానీ మీకు అలాగే ఉంటుంది ప్రస్తుతం. ఏంటంటే గురువు ఒకరి గతిలో ఉన్నాడు కనుక పాయింట్ అర్థమవుతుందా? థింక్ బిగ్, బ్రింగ్ దట్ పవర్, ఆ ప్రాణశక్తిని కిందకి దింపండి. ఎక్కడి నుంచి వస్తుందా ప్రాణశక్తి అంటే? సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. మరి ఆ గ్రహగతిలో ఆ టైం అప్పుడు ఆ సూర్యకిరణాలు మీ మీద కేవలము మీరు అనుకుని వచ్చారు కనుక పడింది అంటే నేను నమ్మను. ఖచ్చితంగా మీ అదృష్టం. నేను చాలా మంది అడుగుతూ ఉంటారు, నన్ను చాలా మంది నాకు ఉత్తరాలు కూడా రాశారు, మాస్టారు మేము ఏం చేయాలి అని. ఏం చేయాలని చెప్తున్నాను కదా, ఏం చేయాలని. ఇంకా నేనేం చెప్పేది ఉత్తరాలు కాదు, నాకు కావాల్సిందే యాక్షన్. ఈ ప్రాణశక్తి ఎలా ఉపయోగించుకోవాలి మీరు? దానికి ఒక పక్క సూర్యుడు ప్రతిరోజు మీకు చెప్తూ ఉంటే సాయి అధుని ప్రాణశక్తి, ఎన్ని ప్రాణాలు ఆయన రక్షించాడు, దాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. అగ్ని విద్యను ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఆ అగ్ని విద్య ద్వారానే ఇవాళ మనము చేయబోతున్నటువంటి యజ్ఞంలో ఆ ప్రాణశక్తి ఖచ్చితంగా మీరు రిసీవ్ చేసుకుంటారు అన్న దానికి ప్రూఫ్ ఏంటంటే ఈ టైంకి మీరు రాగలడం. సూర్యోదయం టైం ఎప్పుడు ఉన్నారు కదా, యు ఆర్ మోర్ ప్రోన్ దెన్ దోస్ హూ కమ్ లేటర్. అంచేత వాళ్ళు ఇలా వచ్చేసారు కదా, మీరు సెకండరీ, మేము పొద్దున్న వచ్చాం, వీఆర్ సీనియర్. మాస్టర్ చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్లే అదృష్టవంతులు. మళ్ళీ మీ గురువు అక్రమం పడ్డాడు, ఇంకోళ్ళ గురించి ఆలోచించకండి, మీ గురించి ఆలోచించండి. పాయింట్ అర్థం చేసుకోండి, ఆ మానసిక స్థితి కరెక్ట్ చేసుకోండి. ఇతరులకి ఆ లాభం రాలేదు అని కాదు చెప్పటం, మీకు లాభం వచ్చింది కదా, ఆ లాభం వాళ్ళకి ఇచ్చేయండి, గివ్ ఇట్. ఇవ్వటం నేర్చుకోండి. లాభం మీరు పొందారు, నో డౌట్. మరి మాకు ప్రాణశక్తి ఇవ్వటం రాదు కదా, ఇవ్వాలనుంటే ఇచ్చేస్తారు. అర్జునుడు ఒకసారి కృష్ణుడిని అడిగాడు, నీకు దానం అది చేయటం ఎవరికి చాలా ఇష్టం అంటే, పేరు ఎవరికి చెప్తారు, దానకర్ణుడు అని చెప్తారు కదా, కర్ణుడి పేరు చెప్పాడు. ఇంకా వీడికి ఒళ్ళు మండిపోయింది అర్జునుడికి, అదేంటి ఆయన అంత గొప్ప అంటావను. సరే, స్నానం చేస్తూ యమునా నదిలో ఈ మాటలు వచ్చాయి, ఎవడు గొప్పదాని అంటే కర్ణుడు గొప్పదాని అని. నేను దానం చేయగలను అన్నాడు, నేను దానం చేయగలను అంటే. సరే కృష్ణుడు ఇలా అన్నాడు, ఇలా అంటే ఏమైంది, ఒక బంగారు నాణాల కుప్ప వచ్చింది, సరే దానం చేయి నువ్వు, ఈ లోపల నేను స్నానం చేసేస్తాను అన్నాడు. అంతే కదా అన్నాడు. సరే స్నానం చేస్తున్నాడు, వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాడు. కానీ ఆ గుట్ట తయారు చేసింది ఎవడు, అంచేత అది తీస్తున్నాడు వస్తుంది, తీస్తున్నాడు వస్తుంది, ఎప్పటికవుతుంది అది. కర్ణుడు స్నానం చేసి రిటర్న్ అవుతున్నాడు, ఈయన గారు దానాలు చేస్తూ ఉన్నాడు. ఏంటి ప్రాబ్లం అర్జున, ఏంటి వాట్ ఈస్ దిస్ అన్నాడు. నేను మా కృష్ణుడు ఉన్నాడు కదా మాయావి, బంగారం చాలా బరువు, సినిమాల్లో అయితే వాడు సూట్ కేసు పట్టుకుని పరిగెడతారు కానీ మీకు తెలియదు అంత సూట్ కేసు పట్టుకుని, అసలు హెవీ వెయిట్ లిఫ్టర్ కూడా ఆ సూట్ కేసు నిజంగా బంగారం ఉంటే ఎక్కలేడు. మరి ఈయన అర్జునుడు ఎంత శక్తివంతుడైనా బంగారం తీసిస్తున్నాడు, బంగారం తీసిస్తున్నాడు, చేతులు నిప్పెడుతున్నాయి. కర్ణుడు స్నానం చేసి వస్తూ అర్జునుడు అడిగాడు, ఏంటని దానం చేయమన్నాడు మా బావ, చాలా నిప్పులుగా ఉన్నాను. ప్రాబ్లం ఇచ్చేయి అన్నాడు, ఇస్తున్నానయ్యా పొద్దున్న నుంచి అన్నాడు. ఏంటి ఇచ్చేది, చిన్నకున్నాను లేరా అన్నాడు, ఇక్కడ బంగారం ఉంది ఇదంతా నీది తీసుకుపో అన్నాడు. పంట అర్థమైందా, సో సింపుల్. నీదా డబ్బు, దానం చేయమని అవడిచ్చాడు, వీడు దానం చేస్తుంది, చేతుంది పెడతాడు. గురువు అక్రగతిలో ఉంచుకోకండి, పొద్దున్న మీకు వచ్చిందే ఇలా ఇచ్చేయండి, ఇచ్చేస్తే ఏమవుతుంది, ఖాళీ అవ్వదు, అది కృష్ణుడిది కదా, అది అలా నిండుతూనే ఉంటుంది. మీరు ఎంత ఇస్తే అంతే నిండుతుంది, ఎంత ఉన్నదో అది కాదు, మొత్తం మీరు ఖాళీ చేస్తే అనుకోండి మొత్తం నిండిపోతుంది. ఒక గుప్పిడే తీసి పక్కన పెట్టారనుకోండి గుప్పిడే నిండుతుంది. ప్రాణశక్తిలో ఉన్న తమాషా అది. ప్రాణశక్తి ఎందుకు మనకి క్షీణిస్తుంది అంటే, మనం మనకు ఉన్నటువంటి ప్రాణశక్తిని అసలు వాడటమే లేదు. రోజుకి 21,600 సార్లు మనం శ్వాసను పీల్చుకోవచ్చు అంటే, అంతకంటే ఎక్కువ పీల్చేసుకుంటున్నాం కానీ దాన్ని ఉపయోగించుకోవటం లేదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చెప్పాను, బస్సు కోసమో దానికోసమో ట్రైన్ కోసమో దేనికోసమో శ్వాస పీల్చుకుంటూ ఉంటాం. రోజుకి 21,600 మీరు కరెక్ట్గా లెక్క పెట్టి శ్వాస పీలిస్తే మీరు 100 సంవత్సరాలు బతుకుతారు. కానీ మనకి ఆయుష్ ఎందుకు తగ్గుతుంది అంటే, కొంచెం ఎక్సైట్మెంట్ వాటిలో ఈ శ్వాసని ఈ ప్రాణశక్తిని వదిలేస్తున్నాం ఎక్కువ. శ్వాస ఎక్కువ పీల్చుకుంటే లాజిక్ ఏంటవ్వాలి, ప్రాణశక్తి ఎక్కువ అవ్వాలి కదా. ఎందుకు ఎక్కువ అవటం లేదు, ఎందుకు ఎక్కువ అవటం లేదు అంటే దీన్ని మీరు ఉపయోగించుకోవటం లేదు. యు ఆర్ నాట్ గివింగ్ ఇట్ టు సంబడీ ఎల్స్, స్టాగ్నేట్ అయిపోతుంది. చాలా మంది అసలు నన్ను క్వశ్చనే అడగారు ఎప్పుడు, ఏమండి శ్వాస ఎక్కువ అవుతే, నెంబర్ ఆఫ్ శ్వాస ఎక్కువ అవుతే ఆయుష్ పెరగాలి కదా. మీరు అదేంటండి రివర్స్ గా చెప్తున్నారు, శ్వాస ఎక్కువ పీల్చుకుంటున్నావు మరి ఆయుష్ క్షీణిస్తోంది ఏంటి. నువ్వు శ్వాస అవుతే పీల్చుకుంటున్నావు, ప్రాణశక్తి అవుతే నీలోకి వస్తోంది శ్వాస ద్వారా, కానీ ఆ ప్రాణశక్తిని మీరు గివ్ ఇట్ టు సంబంధ్, నువ్వు ఎప్పుడైతే ఇతరులకు ఇవ్వటం మొదలు పెడతావు ఆ ప్రాణశక్తిని ఎలా ఇవ్వాలి అనేది చెట్ల ద్వారా నేర్చుకోవాలి. మనం పీల్చుకుంటాయి టెక్నికల్గా ఏం పీల్చుకుంటాయంటే మన విషయాన్ని పీల్చుకుంటాయి. ఇంత నిజమైనటువంటి శివస్వరూపులు ఎవరు అంటే చెట్లే. మీకు అవగాహన ఉంటే విషయాన్ని తాగిన వాడు శివుడేగా. ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా ఏం పీల్చుకుంటాయి? పీల్చుకునే ప్రతి ఆకు నీకు ఆక్సిజన్ ఇస్తుంది. ఒక చెట్టు కనుక పెంచితే 20,000 మందికి మీరు ఆక్సిజన్ సప్లై చేసినట్టు అని సైన్స్ చెప్తుంది. సైంటిస్టులకి భౌతిక జగత్ కంటే ఏం తెలియదు. దాని తర్వాత చెట్లు ఏం చేస్తాయో తెలియదు. చెట్లలో ఉన్నటువంటి ఆ విత్తనాలు వచ్చేటటువంటి శక్తి ఎలా వస్తుందో సైన్స్కి తెలియదు. ప్రాణం అది కదా, విత్తనమే కదా ప్రాణం. ఒక మామిడి చెట్టు నాటారు, 100 టెంకలు వచ్చాయి, అంతకంటే ఎక్కువే వస్తాయి. మళ్ళీ ఆ 100 ప్రాణం ఏమవుతుంది? విశాలంగా అవుతుంది. అది తెలియదు సైన్స్కి. ఈ ప్రాణేశ శివం ప్రాణేశ స్వాహ మంత్రం మీకు ఆ శక్తి ఇస్తుంది. అందువల్ల మీకు ఆ రిజల్ట్స్ వస్తాయి, మీకే కష్టాలు పోతాయి. ఆ ప్రాణశక్తిని ఇవ్వటం ద్వారానే మీరు పొందగలరు. అది అర్థం చేసుకోండి. మీరు ఎంత ఇస్తే అంత పొందుతారు. సైన్స్ లో ప్రాణశక్తి కాకుండా ఇంకొక శక్తి ఉన్నది, కుండలిని శక్తి. అది తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆ కుండలిని శక్తి ప్రాణశక్తి అంతా కూడా ఆ చక్ర సాధనలో ఉంది, చాలా స్పష్టంగా ఉంది. మీరు అది చేస్తున్నారు, ఇవాళ ఇంకా చాలా స్పష్టంగా చేయబోతున్నారేమో. చాలా జాగ్రత్తగా దాన్ని ఆలోచించడం చేసుకోండి. పొలిటీషియన్స్ రామరాజ్యం, బిజినెస్ పీపుల్ కి టాటా బిర్లాల కంటే గొప్ప అయినటువంటి సంస్థగా మీరు ఎదగాలి. ఆ టాటా బిర్లా అనే ఒక పేర్లు ఎలా చెప్పుకుంటున్నాం మనం? పాయింట్ అర్థమవుతుంది. టాటా అండి, బిర్లా అండి అంటే ధనానికి ప్రత్యామ్నాయం. చెప్తా మీ బిజినెస్ లు మీ కుటుంబాల పరాలుగా అలా ఎదగటానికి తేవాల్సినటువంటి వాతావరణం వచ్చినది. ఎలాగా ఇప్పుడు అది ఎలాగా అనేదానికి నాచురల్లీ యూ విల్ హ్యావ్ టు టేక్ క్లాసెస్, యూ హ్యావ్ టు లెర్న్. అదే తప్పగానే వచ్చేది కాదు. కానీ ఈ డైరెక్షన్ లో ఆలోచించండి. ఇప్పుడు సైంటిస్ట్లకు ఏం చెప్తున్నాను నేను? ప్రాణశక్తి గురించి తెలియాలి, కుండలిని శక్తి గురించి తెలియాలి. ఇప్పుడు సైంటిస్టులకి ఎలక్ట్రిసిటీ గురించి మాత్రమే తెలుసు. దీని తర్వాత హార్ట్ సెంటర్ కి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి వర్గము ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తోంది, యాక్టర్స్. కానీ ఆ పూర్వకాలపు యాక్టర్స్ లో ఉన్న దమ్ము వీళ్లలో నాకు కనిపించటంలే. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ మర్చిపోయారు. యాక్టింగ్ అనేది ఒక విశేషమైనటువంటి సాధన అన్నది మర్చిపోయారు. డబ్బు సంపాదించటానికో లేకపోతే ఇంకోటి ఏదో ఏంటంటే దాన్ని గ్లామర్ అనుకుంటున్నారు తప్ప. కానీ ఇది మళ్ళీ రివైవ్ అవ్వాలి. ఆ రివైవల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అవ్వాలి. ఏంటంటే ఇప్పుడు డీడీ గురించి చూస్తూ ఉంటే ఎక్కడెక్కడికో వెళ్తాయట మన డీడీ ప్రసారాలు. చూసారు మీద స్క్రోలింగ్ లో చూపిస్తూ ఉంటాడు ఏంటంటారు వాళ్ళని, ప్రసారం చేస్తుంటారు వాళ్ళని ఏంటి, కేబుల్ ఆపరేటర్స్. కేబుల్ ఆపరేటర్స్ కి ఏంటి కండిషన్ అంటే మీరు డీడీ ప్రసారాలు కొన్ని చెయ్యాలి అని. అని ఏం చెప్తున్నాడు, ఆ డీడీ ప్రసారాలు కేవలం భారతదేశంలోనే లేదు, ఎక్కడెక్కడికో చూపిస్తున్నాయి. పాయింట్ అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాను, మీరు ఒక రాష్ట్ర దేశ పరిధిలో కాదు ఆలోచించాల్సిందే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచించాలి. కానీ మీ జీవితాలు ఇంటర్నేషనల్ అయిపోయాయి. పూర్వకాలం ఫారెన్ వెళ్తే, గాంధీ గారు ఫారెన్ వెళ్తే, అరవిందో వాళ్ళ నాన్న ఫారెన్ వెళ్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుంది. తప్పితే ఆయనకి పెళ్లి అవ్వలేదు, ఫారెన్ వెళ్ళొచ్చాడు వీడు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప మేము పిల్లని ఇవ్వాలి. ఇప్పుడు ఫారెన్ వెళ్ళకపోతే పిల్లని ఇవ్వాలి. ఇంటర్నేషనల్ అంతేత, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ టీవీస్, టీవీ యాక్టర్స్ ఎలాగ ఉపయోగపడాలి అనేటటువంటి దానికి మూడు అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఆ మూడు అద్భుతమైనటువంటి పుస్తకాలు నేను చాలాసార్లు చెప్పాను. నేను ఎవరు కొన్నట్టు నాకు ఎవరు చెప్పలేదు, కొన్నా ఎవరు చదివినట్టు చెప్పలేదు. మొట్టమొదటిది ఏంటి అంటే ఫ్యూచర్ షాక్, రెండోది ఏంటి అంటే టర్నింగ్ పాయింట్, మూడోది ఏంటి అంటే థర్డ్ వే. ఒకే ఆధార్ రాశాడు ఆ పుస్తకం. ఆ పుస్తకం మేము పిల్లల చేత చదివించండి, చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు. ఆ మూడు పుస్తకాలు ఎంజి రామచంద్రన్. ఎవరు ఎంజి రామచంద్రన్? యాక్టర్ కమ్ పొలిటీషియన్. పాయింట్ అర్థం చేసుకోండి. ఈ యాక్టర్ కమ్ పొలిటీషియన్ అనేటటువంటిది చాలా కామన్ గా మారబోతోంది, కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్నటువంటి యాక్టర్స్ కి పొలిటీషియన్ అయ్యేటటువంటి సామర్థ్యం లేదు. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ అవర్ కంట్రీ ఆర్ అబౌట్ ది నేషన్. కానీ ప్రపంచంలో కొంతమంది ప్రెసిడెంట్స్ యాక్టర్స్. అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా రీగన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇప్పుడు అతను ఫిల్మ్ యాక్టరే. అనాహత చక్రానికి సంబంధించినటువంటి ఈ ఫిల్మ్ కింగ్డమ్ యాక్టింగ్ టాలెంట్ సవ్యమైనటువంటి దిశలో పడాలి. ఎలా పడుతుంది సవ్యమైనటువంటి దిశలో? నిన్న చెప్పాను నేను, మీరు కొంతమంది లేరు అక్కడ. ఈనాడు సినిమాలు ఓ విచిత్రమైనటువంటి పని చేస్తున్నాయి. ఆ మ్యూజిక్ ఏం చేస్తుంది అంటే మన శరీరాలలో ఉన్నటువంటి అనేక కాలుష్యాలను తీసేస్తుంది. అంటే దాన్ని, ఆ మ్యూజిక్ ని నేను ఏమంటానంటే ప్యూరిఫికేషన్ మ్యూజిక్ అంట. ప్యూరిఫై అవుతుంది, ఇట్స్ ఓకే, ఇట్ ఇస్ నెసరీ. మాస్ ప్యూరిఫికేషన్ అవుతుంది. మీకు ప్యూరిఫికేషన్ అక్కర్లే, మీరు ప్యూరిఫై అయిపోయినారు కనుక ఇక్కడ వచ్చారంటే ఆ మ్యూజిక్ మీకు ఉపయోగపడదు. మీకు ఏ మ్యూజిక్ ఉపయోగపడాలో ఇక్కడ వస్తుంది మీకు. దాన్ని సవ్యంగా జాగ్రత్తగా ఉపయోగించుకోవటం నేర్చుకోండి. సినిమాలలో వచ్చేటటువంటి అతి తేలికైన అస్పష్టమైన మార్పు మీరు గమనించగలిగారో లేదో. ఇదివరకు లాగా ప్రేమించటం పరమావధి కాదు, లక్ష్యం పరమావధి అవుతోంది. మీరు గమనించారో లేదో సినిమాల్లో? పాయింట్ అర్థం చేసుకోండి. అది సర్వజనీనముగా మానవ జాతికి సినిమా ఫీల్డ్ అందించగలగాలి. అలా అందించగలిగేటటువంటి డైరెక్టర్స్ రావాలి ముందు, క్రియేటివ్ మ్యూజిక్ ఇవ్వగలిగేటటువంటి మ్యూజిషియన్స్ రావాలి, దాన్ని ప్రజలకి ఆహ్లాదకరంగా అందించగలిగేటటువంటి స్క్రిప్ట్ రైటర్స్ రావాలి. వాళ్ళు వస్తున్నారు, వచ్చారు, కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళకు కూడా గురువు అగ్రగతిలో ఉన్నాడు. పాయింట్ అర్థమైంది. అంటే వక్రగతి అంటే కంగారు పడొద్దని చెప్తున్నాను. అంతకంటే వక్రగతి ఏంటి అంటే అంత టాలెంట్ ఉందా మళ్ళీ ఎక్కడున్నారు వాళ్ళు? రివర్స్ గేర్లో వెళ్తున్నారు. మరి అది ఖచ్చితంగా ఈ ఆరు రోజుల్లో పడుతుంది. ఎందుకంటే ఈ ఆరు రోజుల్లో శనిగారు కరెక్ట్ అయిపోతున్నారు. శనివారం కరెక్ట్ అవుతున్నారు. శనిగారు కరెక్ట్ అయిపోతే హాయే హాయే కదా, ఇంకా లైన్లో పడతారు. ఇదంతా కాకుండా విశుద్ధి చక్రం, మాట్లాడగలిగేవాళ్ళు. ఈ విషయం మీకు అర్థమైంది, మీరు చెప్పటం నేర్చుకోండి. నేను టీచర్ నా, నేను గురువునా అనకండి. మీకు అర్థమైంది కదా ఇది చెప్పడానికి ఏం చేయటం? మీకు ఒకే టీచర్ ఎంతమందికి చెప్పగలడు? కానీ మీకు అర్థమైన ఈ ఐదు పాయింట్స్ చెప్పడానికి ఏముంది? టీచింగ్. ఈ మార్పులే గాయత్రి మంత్రం యొక్క సాధన, పంచకోశ జాగరణ. ఈ శక్తిపాతమే నేను చేయబోయేది. అంచేత ఈ శక్తిపాతం నేను చేస్తూ ఉంటే నాదేదో మీకు ఇచ్చేస్తున్నాను అనుకోవద్దు. నా స్వార్థం కోసం ఇస్తున్నాను. ఆ ప్రాణశక్తి మీకు పనిచేస్తే నాకు ఇంకా దిగుతుంది, పంచకపోతే నా స్వార్థమే. అది చాలా స్పష్టంగా చెప్తున్నాను. అదేదో మీ మీద అనుగ్రహం చేయడానికి ఏం రాలేదు, కానీ అది అనుగ్రహంగా స్వీకరించగలిగితేనే మీ దగ్గర ఆగుతుంది. అది పాయింట్ అర్థమైందా? నేను అనుగ్రహిస్తున్నాను అంటే, నేను మీసాలు తిప్పుకున్నానంటే ఉన్నది ఊడుతుంది నాకు. కానీ మీరు దాన్ని అనుగ్రహంగా స్వీకరించకపోతే మీ దగ్గర ఆగదు అది. పాయింట్ అర్థం చేసుకోండి. ఈసారి యజ్ఞంలో తర్వాత ఆయన చెప్తారు మీరు అసలు ఏ మూడ్లో ఉండాలి. ఈ రోజు యు జస్ట్ కాంట్ ఇమాజిన్, మానవ జాతికే ఇది ఆ సువర్ణాక్షరాలలో రేపు గుర్తుంచుకుంటుంది. ఇప్పుడు మంగళ పాండే సినిమా ఇప్పుడు తీశారు, కానీ అప్పుడు మంగళ పాండే బంధువులు ఏమని ఉంటారు? పిచ్చివాడు, కొంప ముంచాడు, అలాగే పిచ్చివాళ్ళు రెండు దారికి లేచి అక్కడెక్కడికో పోతారట. ఉగాది నాడు అందులో ఇంట్లో చేసుకోవాలి, కానీ బయట చేసుకోవాలి ఉగాది? ఎక్కడ చేసుకోవాలి ఉగాది? ఇక్కడ చేసుకోవాలి. ఇంట్లో చేసుకుంటే ఏమొస్తుంది? పచ్చడి బాగా చేయలేదనో, ఆ పక్కింటి వాళ్ళు పచ్చడి బాగా చేశారనో. పాయింట్ అర్థమైంది కదా? ఇంచట ఈ భావనతో, అతి ఏకాగ్రతతో, శ్రద్ధగా సబూరితో ఈ రోజుని, రాబోయేటటువంటి రోజులను మలుచుకుంటూ ఈ ఐదు కోణాలు మనసులో పెట్టుకోండి. పొలిటీషియన్స్ మూలాధార చక్రము, బిజినెస్ పీపుల్ స్వాధిష్టాన చక్రము, సైంటిస్ట్ మణిపూరక చక్రము, ఆర్టిస్ట్ అనాహత చక్రము, స్పీకర్ విశుద్ధి చక్రము. వీటన్నిటినీ కంట్రోల్ చేసేటటువంటి ఆ డివైన్ సెంటర్ ఆజ్ఞా చక్రం. ఇదంతా కూడా మనము నేర్చుకుంటూ ఇతరులకి ఈ సంవత్సరం నేర్పుతాము అనేటటువంటి నిర్ణయము మీ తరఫున నేనే చెప్పేస్తున్నాను. జై గురుదేవ్.